కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2:4-5 వచనాలు. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2:4-5 వచనాలు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు దృష్టాంతములనే వినియోగించుతని. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మరి సజీవ లెక్కలు ఉంచి నీ సన్నిధికి తీసుకొచ్చినందుకు నీకు వందనాలు. నీ లేఖనాల ద్వారా మీరెవరో మాకు దినదినం కూడా ప్రత్యక్ష పరుచుకోవచ్చు ప్రభా. నీ కొరకు మరి పరిశుద్ధంగా జీవించడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి నీ యొక్క ఆత్మశక్తిని బట్టి నిన్ను స్తుతిస్తూ గనపరుస్తున్నాను నాయన. ఈ ఉదయకాల సమయంలో కూడా మాతో మాట్లాడుతూ రండి, మమ్మల్ని బలపరచమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాను. నీ ఆత్మతో నన్ను నింపి వ్యర్థమైన మాటలు, సొంత మాటలు, ఊహాగానాలు రాకుండా దేవా నాతో మాతో అందరితో మాట్లాడమని వింటున్నాను. నీ ప్రియ పిల్లలకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని ప్రభా మరి వివేచనను అర్థం చేసుకోవడానికి మీరు అనుగ్రహిస్తూ రమ్మని మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు చెప్పుకుంటూ సమస్త దంతా మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నా ప్రభును నీ ప్రియకుమారునైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అతి వినయంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరొకసారి మీ అందరికి ప్రభునామంలో ఉన్నా తెలియజేస్తా ఉన్నాను. చదవబడినటువంటి వాక్యం యొక్క కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, మరి పౌల్ గారు ఏదేని సువాసులకు సువార్త ప్రకటించినప్పుడు పౌల్ గారికి ఉన్నటువంటి ఆధిక్యతను, జ్ఞానాన్ని, ఆయన యొక్క వాక్చాతుర్యాన్ని ఆధారం చేసుకుని చాలా మంది ఆ దినాల్లో మరి దేవుణ్ణి వెంబడించినట్లుగా ఆయన గ్రహించుకున్నాడు అన్నమాట. అయితే మరి కొరింథీయులకు వచ్చిన తర్వాత కూడా ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు అలాగే మరి మిస్అండర్స్టాండ్ చేసుకుని మరి ఆ బోధించేటువంటి తన యొక్క జ్ఞానం మీద, తన యొక్క వాక్చాతుర్యం మీద డిపెండ్ అవుతారని చెప్పేసి ముందుగానే చెప్తూ ఈ మాటలను వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాడు అన్నమాట. మొదటి వచనంలో ఎంత అంటే వారి యొక్క దృష్టి అంతా కూడా నేను ప్రకటిస్తున్నటువంటి సిలివేయబడినటువంటి యేసుక్రీస్తు మీద, ఆయన యొక్క శక్తి మీద మీ యొక్క దృష్టి ఉండాలి అని వాళ్ళందరినీ కూడా ప్రభు వైపు వాళ్ళ హృదయాల్ని మలుస్తూ ఆ మాటలను తెలియజేస్తా ఉన్నాడు అన్నమాట. ఇదిగో సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడును కాను. నేను యేసుక్రీస్తును, అనగా సిలువేయబడినటువంటి యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య మెరుగుకుందునని నిశ్చయించుకుంటుని, మరియు బలహీనతతోనూ భయంతోనూ ఎంతో వణుకుతో మీ మధ్య నుంటిని అలాగ మీకు ప్రకటించాను అని చెప్తా ఉన్నాడు అన్నమాట. దేవుని యొక్క వాక్యాన్ని ఎలా ప్రకటించాడంట, తనకున్న మీన్ అర్హతలేంటో మనకు తెలుసు. చాలా సార్లు బైబిల్ స్టడీస్ లో మనం వింటూ వచ్చాం, ఆయన వంశం గాని, ఆయన గోత్రం గాని, ఆ తన తనతోటి ప్రజలతో తనకున్నటువంటి ఆ అందరికంటే కూడా ఆధిక్యత కలిగినటువంటి వాడుగా తను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటా ఉంటాడు. అయినప్పటికీ కూడా నేను సువార్త ప్రకటిస్తా ఉన్నప్పుడు ఎంత వణుకుతో, భయముతో, బలహీనుడినని నేను ఎరిగి మీకు క్రీస్తును పరిచయం చేశాను. సో మీ యొక్క విశ్వాసము లేకపోతే మీ నమ్మకము, మీ భక్తి జీవితం ఎలా ఉండాలి అని అంటే దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. ఈరోజు దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి మనము ఎందుకు దేవుని వెంబడిస్తా ఉన్నాము, ఎలా వెంబడిస్తా ఉన్నాము అనేది పరిశీలన చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆయనకున్న జ్ఞానాన్ని బట్టి గాని, ఆయనకున్నటువంటి దేవుని పట్ల అవగాహన బట్టి గాని ఆయన ఏ రోజు కూడా ప్రకటించలేదు. సొంత తెలివితేటలతో ఆయన ప్రకటించలేదు, నిర్లక్ష్యంగా ప్రకటించలేదు, భయంతో, వణుకుతో, భక్తితో చాలా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించానని చెప్పేసి తను తను చెప్తూ, సో మీ విశ్వాసం కూడా దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి ఉండాలి అని చెప్తా ఉన్నాడు. ఈరోజు మనం దేవుని వెంబడిస్తూ ఉన్నాము, ఎలాగ వెంబడిస్తా ఉన్నాము? దేవుడు మనకిచ్చినటువంటి సమృద్ధిని బట్టి మనం దేవుని వెంబడిస్తా ఉన్నామా? లేకపోతే ప్రజలు మనందరినీ కూడా పొగుడుతున్నారని మనం దేవుని వెంబడిస్తూ ఉన్నామా? లేకపోతే మనకున్నటువంటి శక్తిని బట్టి, మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి మనం దేవుణ్ణి వెంబడిస్తా ఉన్నామా? దేవుని పరిచర్యల్లో మనం కొనసాగుతున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఈరోజు దేవుణ్ణి ఎరిగి ఆయనకి భయముతో భక్తితో ఉన్నప్పటికీ కూడా విధేయత చూపినటువంటి వ్యక్తిని, దేవునికి విధేయత చూపి కొనసాగించినటువంటి వ్యక్తుల్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ దినాల్లో ప్రసంగం చేసేటువంటి వ్యక్తి జ్ఞానం మీద, గొప్పదనం మీద, ఆయన వాక్చాతుర్యం మీద కదా మనం చాలా సార్లు మనుషులను చూసి దేవుని వెంబడించే పరిస్థితుల్లో మనం ఇంకా ఉంటా ఉన్నాం. ఎస్ఎఫ్జే మరి స్టార్ట్ చేసిన తర్వాత నేను ఒక్కటి ఎంత సంతోషిస్తానంటే, మరి ఆయన లేఖనాల ద్వారా, ఆయన ప్రత్యక్షతను ఎరుగుతున్నటువంటి మనము ఎలాగ మనం జీవిస్తా ఉన్నాము. నాకు ఎందుకు సంతోషం అంటే, అంత్య దినాల్లో దేవుని కొరకు రోషంగా జీవించే వారినైనా దేవుడు లేపుతాడు. ఎందుకంటే ఆ విధమైనటువంటి లేఖన ధ్యానాలు, వాక్యపు వెలిగింపు అనేది మనం కలిగి ఉంటా ఉన్నాము. దేవుని ఆత్మశక్తితో నింపబడటానికి దేవుడు ఏ విధంగా మాట్లాడుతా ఉన్నాడు, ఎంత మందిని యూజ్ చేసుకుంటా ఉన్నాడు మన కళ్ళతో చూస్తూ ఉన్నాము, మన చెవులతో వింటూ ఉన్నాము. దేవుని యొక్క సువార్త ప్రకటిస్తా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మశక్తితో మరి నిజమైన నమ్మకం మనుషుల హృదయాల్లో కలగటం వల్ల మాత్రమే దేవుని వెంబడించేటువంటి పరిస్థితులు ఉంటాయని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. పౌలు గారు అదే అంటా ఉంటాడు, నేను సిలువేయబడినటువంటి యేసుక్రీస్తుని మీకు ప్రకటిస్తా ఉన్నాను, అది నమ్మి విశ్వసించినటువంటి మీరు మీ హృదయాల్లో ఆయన మీద నమ్మకంతో విశ్వాసంతో మీరు కొనసాగండి. ఆయన ఎవరో మనకు అర్థమైతే, ఆయన ఔన్నత్యం ఏంటో మనకు అర్థమైతే, ఆయన శక్తి ఏంటో, ఆయన సామర్థ్యం ఏంటో, ఆయన ఎవరు, ఆయన ఎంత పరిశుద్ధుడు, ఆయన ఎలా మహోన్నతుడో మనకు అర్థమైతే, ఆయన బిడ్డలుగా ఎలా ప్రవర్తించాలో మనకి అర్థమవుతా ఉంటది. ఆయన ఎవరో తెలియకుండానే నేను కూడా చాలా సంవత్సరాలు పరిచర్యలు కొనసాగాను నా యవ్వన కాలం నుండి. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఎందుకు వెంబడించానో అర్థం లేనటువంటి స్థితిలో నేనున్నా. నాకప్పుడు గ్రహించుకున్నాను అనమాట, ప్రభువా ఇన్ని సంవత్సరాలు మీరెవరో ఎరుగకయే నేను వెంబడించానని చాలా పశ్చాత్తాపడ్డాను. నేను ఈ వాక్యాన్ని ధ్యానించడానికి గల కారణం, చాలా మంది అలాగా మనల్ని మనం ఇహలోక సంబంధమైనటువంటి మోసంతో మోసపోల్చుకునేటువంటి ఇంకా భక్తి జీవితాలు ఎవరైనా కలిగి ఉన్నారేమో అని వారిని దేవుని వైపు ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవడానికి వెనక్కి తిరిగి ఉపయోగపడుతుంది అనేటువంటి ఆశతో మరి దేవుని ఆత్మ శక్తి ప్రేరేపణ మేరకు నేను దీన్ని ధ్యానించడానికి ఇష్టపడతా ఉన్నాను. దేవుడు అంటే ఏంటో తెలుసుకుని ఉండటం వల్ల ఉపయోగం ఏమి లేదు. ఎక్కడెక్కడో వాక్యాలన్నీ కూడా చెప్తాము, వాగ్దాటి దంచి కొడతా ఉంటాం అన్నమాట, కానీ ఆయనకి విధేయత చూపించే విషయంలో ఏమాత్రం కూడా విననొల్లనటువంటి వారంగా ఉంటాము. అలాంటి వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. యోనా గారు రాసినటువంటి గ్రంథము 1:9, యోనా మనందరికి తెలుసు ప్రవక్త, చిన్న ప్రవక్తల్లో ఒకతను. దేవుని గురించి ఆశాంతం ఎరిగి నినివే ప్రజలకు సువార్త ప్రకటించమంటా ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా దేవుని సన్నిధి నుంచి పారిపోతా ఉంటాడు అన్నమాట. నినివే ప్రజలు ఎవరు అనంటే అశ్యూరియులు, రాజధాని నినివే పట్టణం. ఆ ప్రజల పరిస్థితి ఏంటంటే దుర్మార్గులు, దుష్టులు. ఈ రోజు మనం తాలిబన్స్ అని చెప్పుకుంటా ఉన్నాము, ఎలాంటి వారు అంటే అంతకంటే ఘోరమైనటువంటి వారు. నిలువ పెట్టి చర్మాన్ని వదిలిచేవారు అంట మనుషుల్ని, నిలువ పెట్టి మరి ఆ యొక్క తలలు కట్ చేసేవాళ్ళంట. అంత దుర్మార్గమైనటువంటి దుష్టులైనటువంటి వారు నినివే ప్రజలు. ఉత్తర ఇస్రాయేల్ భాగంలో ఉన్నటువంటి ఇస్రాయేలీల్ని ఎంతో అణగొట్టి బాధ పెట్టి శ్రమ పెట్టినటువంటి ఆ ప్రజలు నినివే ప్రజలు. అలాంటి ప్రజలకి దేవుడు యోనాని వెళ్ళి సువార్త ప్రకటించమంటాడు. అఫ్ కోర్స్ మనం కూడా వెళ్ళాం. ఎందుకు తన ప్రజల్ని ఎంతగా అణగొట్టారు, ఎంతగా బాధ పెట్టారు, ఎంత విశ్వాసులమైన మనం కూడా ఈరోజు మరి మనల్ని ఎవరెవరైతే హింసిస్తా ఉన్నారో వాళ్ళకి వెళ్ళి ప్రకటించమంటే మనం కూడా అలాగే చేస్తా ఉంటాం. అయితే అంటాడు కదా, యోనా అన్న మాట ద్వారా యోనాకి సమాధానం చెప్తాడు. అంటా ఉంటాడు మరి దేవుని సన్నిధి నుంచి వ్యతిరేకంగా వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఆ పెద్ద తుఫాను దేవుడే కలిగించడాన్ని బట్టి ఆ వారందరూ కూడా ఎవరి వలన వచ్చింది, ఎవరి వలన వచ్చింది అని చెప్పేసి ఆ వెతికినప్పుడు ఓడ అట్టడుగు భాగంలోకి వెళ్ళి నిర్లక్ష్యంగా గాఢ నిద్రపోతా ఉంటాడు. ఓయి నిద్రపోతా లే, ఎందుకు ఇలాంటి శ్రమ వచ్చిందో, ఎవరి వలన వచ్చిందో అంటే యోనా వలన చీటీ వస్తుంది. అప్పుడు అడుగుతారు నీవెవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ జనమేంటి నువ్వు చెప్పమని అడిగితే ఇంకా ఎంతో దేవుని గురించి అవగాహన కలిగినటువంటి ఈ యొక్క యోనా అంటాడు కదా, ఆ నేను హెబ్రీయుడును, సముద్రమునకును ఆకాశమునకు సర్వసృష్టికర్తయి దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు కలిగిన వాడను. తన ఇంట్రడక్షన్ చూడండి, ఎలాగ ఇంట్రడ్యూస్ చేసుకుంటా ఉన్నాడు, నేను హెబ్రీయుడును. ఈ దినాల్లో మనం చెప్పాలి అంటే నేను క్రైస్తవుడును, సముద్రమునకును ఆకాశమునకును సర్వసృష్టికర్తయి అయిన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారము అని మనం కూడా చాలా చెప్పుకుంటా ఉంటాం. దేవుడెవరో ఎరిగినటువంటి యోనా, సర్వ సృష్టికి దేవుడని ఎరిగినటువంటి యోనా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి యోనా, హెబ్రీయుడని చెప్పుకుంటున్నటువంటి యోనా మరి దేవుని మాటకి ఎందుకు విధేయత చూపించడం లేదు? మోరవర్ యోనా చెప్పినటువంటి మాటలను బట్టి వాడలో ఉన్నటువంటి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారంట. మనం కూడా చాలా సార్లు క్రైస్తవులు అని చెప్పుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానని చెప్పుకుంటూనే దేవునికి భయపడినటువంటి పరిస్థితుల్లో మన విశ్వాస జీవితాలు కొనసాగుతూ ఉంటాయి. ఇతరులను భయపెడతాం గాని మనం భయపడం దేవునికి. ఎంత చక్కని అవగాహనతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానని చెప్తా ఉన్నాడు. అంటాడు కదా, నువ్వు సర్వ సృష్టికి దేవుడు అని చెప్తా ఉన్నావు కదా, సర్వ సృష్టిలో నేనేవే ప్రజలు ఉన్నారు కదా, మరి అంత గొప్ప జనాంగం నశించిపోతుంటే నాకు బాధైదా? ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి వాళ్ళని తిట్టుకుంటున్నామే గాని, వాళ్ళ గురించి భయభ్రాంతులకు గురయ్యి ముచ్చట్లు చెప్పుకుంటున్నామే గాని, మనల్ని వాళ్ళు దూషిస్తా ఉన్నారు, మనల్ని హింసిస్తా ఉన్నారని ఏ రోజైనా ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి అని దేవుని సన్నిధిలో యథార్థంగా మనలో ఎంతమంది ప్రార్థన చేశారు? పోస్టుల్ని ఫార్వర్డ్ చేయటమే తెలుసుకుంటారని, ఈ గ్రూప్ లో వచ్చింది ఆ గ్రూప్ లో వచ్చింది ఈ గ్రూప్ లోకి చేయటమే గాని ఎందుకు ప్రభువా మా క్రైస్తవులకు ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయి అని చెప్పేసి యథార్థంగా ప్రార్థించినటువంటి సందర్భాలు ఉన్నాయా? రానే వచ్చింది వాళ్ళు మరి దేవుని గురించి చెప్తున్నటువంటి యోనా మాటలను బట్టి వాళ్ళు భయపడ్డారు, వాళ్ళు దేవునికి విధేయత చూపించి మారు మనసు పొందినట్లుగా ఆ యొక్క ఓడలో ఉన్నటువంటి వారు వారిని మనం చూడగలం. మరి అవిధేయత కారణాన్ని బట్టి దేవుడు ఎత్తి సముద్రంలో వేయమంటాడు యోనా, అలాగే వేస్తారు సముద్ర గర్భంలో అట్టడుగు బాగాన ఆ చేపకడుపులో ఉండి దేవునికి ప్రార్థన చేస్తాడు. అంటే ఏంటి, అక్కడికి వెళ్ళినా కూడా దేవుడు నన్ను రక్షిస్తాడనేటువంటి అవగాహన కలిగినటువంటి యోనా ఏమాత్రం కూడా అప్పుడు రియలైజ్ అయ్యి ప్రభువా నన్ను ఎట్టి పరిస్థితుల్లో బయటపడే అంటాడు. మళ్ళీ ఆ నినివే ఒడ్డును మాత్రం తీసుకొచ్చి పడేస్తాడు దేవుడు. అప్పుడు కూడా సెకండ్ టైం ఆయనకి కాలింగ్ ఉంటది, నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించమన్నప్పుడు కాబట్టి ఇంకనూ ఇష్టపూర్తిగా మనస్ఫూర్తిగా వెళ్ళలేదు. కాబట్టి సువార్త ప్రకటించడాన్ని బట్టి ఆ దుర్మార్గులైనటువంటి నినే ప్రజలు, దుష్టులైనటువంటి నినే ప్రజలు, క్రూరులైనటువంటి నినివే ప్రజలు పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో గనులేమి గొప్పవారేమి అందరూ కూడా దేవుని సన్నిధిలో ఎంతగా పశ్చాత్తాపడతారో మనందరికీ తెలుసు. 3వ అధ్యాయంలో వాళ్ళు పశ్చాత్తాపడటానికి కారణాన్ని బట్టి బలత్కారం చేయకుండా ఉండటాన్ని ఆపివేసుకున్నారు. పశువులేమి గొర్రెలేమి అన్ని కూడా నీళ్లు దాక్కుండా మేతమేయకుండా గనులు గొప్పవారు రాజులు మంత్రులు అందరూ కూడా కట్టగట్టుకుని దేవుని సన్నిధిలో బూర్ది పోసుకుని పశ్చాత్తాపడి వాళ్ళు దేవుని వేడుకుంటా ఉన్నటువంటి కారణాన్ని బట్టి చేస్తానన్న కీడు చేయకుండా మానివేశాడు దేవుడు. మరి వారందరూ మారు మనసు పొందారు కదా, నీ మాట విన్నారు కదా, అంత దుష్టులైనప్పటికి కూడా నీ మాట వినేటట్టు చేస్తానని చెప్పినప్పటికీ కూడా దేవుడు నువ్వెందుకు విధేయత చూపించలేదు? ఈరోజు మనం కూడా మనల్ని ఎవరైతే హింసిస్తా ఉన్నారో, మన సువార్తికులని, మన పాస్టర్ని, మన మిషనరీస్ ని మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, వాళ్ళని మారుస్తాడు అనేటువంటి అవగాహన లేకే దేవుణ్ణి మనం వెంబడించటం లేదు. ఊరికేదో మనకున్నటువంటి సమృద్ధిని బట్టి ఆదివారం వస్తే చర్చిలన్నీ కూడా ఫిల్ అయిపోతా ఉన్నాయి. మందొక విచిత్రమైన క్రైస్తవ సమాజంగా అనిపిస్తుంది అయితే నాకు. దేవుని గురించి ఆశాంతం ఎరిగినప్పటికి కూడా యోనా దేవుని యొక్క మాటకి విధేయత చూపించలేదు. దుష్టులైన నినివే ప్రజలు పశ్చాత్తాపడి మారు మనసు పొందినప్పటికి కూడా, మరి మన సువార్త ప్రకటించి మారు మనసు పొందినటువంటి ప్రజలను బట్టి మనం ఏం చేస్తాం? ఎంత సంతోషించాలి కదా. సంతోషించడానికి బదులుగా ఏమంటా ఉన్నాడు 4వ అధ్యాయం 2వ వచనంలో, విచిత్రమైనటువంటి బిహేవియర్ ని ప్రదర్శిస్తూ ఉంటాడనమాట. ఎవరు? యోనా. దేవుడు అంటే ఎంత మంచి అవగాహన కలిగి మరి దేవునికి నమ్మకంగా దేవునికి విధేయత చూపించాల్సినటువంటి యోనా అంటాడు కదా, నేను నా దేశమందుండగా నేను అనుకుంటిని, నేను నా దేశమందుండగా నేను అనుకుంటిని. ఏమని అనుకున్నాడంట, అందువల్లనే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడు అయ్యుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానువది నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్శిషుకు పారిపోతుని. ఎంత డెలిబరేట్ గా చెప్తా ఉన్నాడు చూడండి. మనం కూడా చాలా సార్లు దేవుడు అంటే ఎవరో తెలుసుకుని దేవుని యొక్క మాటకి విధేయత చూపనల్లనటువంటి వారంగా చాలా సార్లు చాలా పరిస్థితులు మనం ప్రవర్తిస్తూ వచ్చాము. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు అంటే ఎవరంటా ఉన్నాడు 1వ అధ్యాయం 9వ వచనంలో, నువ్వు సముద్రమునకును ఆకాశమునకు సృష్టికర్త అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఆయన యాట్రిబ్యూట్స్ చెప్తా ఉన్నాడు. అయ్యా, నువ్వెంత జాలి కలిగిన దేవుడు, నువ్వెంత కటాక్షం కలిగిన దేవుడు, నువ్వెంత శాంతమూర్తివో, నువ్వు అత్యంత కృపగల దేవుడు అయ్యుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకుని వీళ్ళు మారు మనసు పొందటం ఏమాత్రం కూడా ఇష్టం లేదు. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మన చుట్టుపక్కల ఎంత మంది కనిపిస్తా ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితులను చూసి జాలిపడి ప్రభువుని వాళ్ళకి తెలియజేయటానికి, లేకపోతే మన ప్రవర్తన ద్వారా వాళ్ళు ప్రభువుని తెలుసుకోవటానికి ఆ విధంగా ప్రవర్తించడానికి బదులు మనం కూడా మనకి వీళ్ళతో అసలు ఏం సంబంధం లేదన్నట్టు మనం బిహేవ్ చేస్తూ ఉంటాము. అలా చేయొద్దని యోనా యొక్క మాటలు చర్యల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత క్రూరులైనా కూడా దేర్ ఎ పార్ట్ ఆఫ్ ద హిస్ క్రియేషన్, ఆయన సృష్టిలో భాగము. వాళ్ల పట్ల కూడా దేవుడు జాలి కలిగి ఉంటాడు. వాళ్ళ యొక్క అనైతిక స్థితిని బట్టి మనకంటే ఆజ్ఞలున్నాయి. ఆనాడు ఇస్రాయలీలకి అన్యులైనటువంటి వారికి ఎలాంటి ఆజ్ఞలు లేవు. ఆ అనైతిక స్థితిలో
వాళ్ళు దుర్మార్గంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు మన దేవుడు. అందుకే నిన్ను నన్ను తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు అనాది కాలంలో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని ఆయన ఎదుటి నిలువ పెట్టుకోవడానికి, పరిశుద్ధులుగాను నీతిమంతులుగా తీర్చడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యొక్క పనిలో భాగస్థులను చేయడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏమి ఎరక్కుండానే దేవుని వెంబడించేటువంటి జీవితాలు మనమైతే, మన జీవితాలను గురించి మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. నాకు నా స్థితిని బట్టి నాకు చాలా జాలి వేసింది, నేను చాలా బాధపడ్డాను. ప్రభా, ఇన్ని సంవత్సరాలు నిన్ను ఎరగకయే నేను నిన్ను వెంబడించాను, నీ పరిచర్యలో పాలు పంపులు పొందుకున్నాను. దేవుడు అంటే ఎవరో ఎరిగి చక్కగా అర్థవంతంగా దేవుని యొక్క పరిచర్యలో పాలు పంపులు పొందుకుందాం, మన యొక్క ఆత్మీయ స్థితిని ఎంజాయ్ చేద్దాం. దేవుడు ఎవరో తెలుసుకుని ఆయన పిల్లల వల్లే మనం ప్రవర్తిస్తా ఉన్నప్పుడు అది మనకి ఎంత బలాన్ని ఇస్తుందో, ఎంత సంతోషం ఇస్తుందో. యోనా వల్లే మనం కూడా ఉంటా ఉంటాం అక్కడ చాలా సార్లు. దేవుని గురించి కంప్లీట్ గా తెలుసుకుంటాం, తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఆయన యొక్క మాటకు లోబడాలి, ఆయనకి విధేయత చూపించాలి. దేవుని గురించి తెలుసుకుని దేవుణ్ణి వెంబడించినటువంటి వ్యక్తిని, ఇంకొక కొంతమంది వ్యక్తులను మనం చూద్దాం. యెహోషువ గారు రాసినటువంటి గ్రంథము 2:8-9 మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ గారు రాసినటువంటి గ్రంథం, అసలు ఆమె పేరు వినగానే బ్రాకెట్ లో 2 అక్షరాలు పడిపోతాయి నేటికి కూడా. అఫ్ కోర్స్ మనం అందరం అనుకోవచ్చు ఆమె అలాంటిదని, కానీ దేవుడి గురించి ఆమెకున్న అవగాహన, దేవుడు తన్ని కన్సిడర్ చేసిన విధానాన్ని చూస్తా ఉంటే, దేవుడు ఎంత కనికరం కలిగిన దేవుడు, చెడిపోయేదనుకుంటున్నటువంటి ప్రజలను ఎలాగ వాడుకోగలడు మనకు అర్థమవుతా ఉంటది. మరి మోషే గారు చనిపోయిన తర్వాత యెహోషువ నాయకుడిగా ఎన్నుకోబడతా ఉంటాడు. మరి కనాన్ ఇస్తానని వాగ్దానం చేశాడు, వాళ్ళు మూవ్ అవుతా ఉంటారు అన్ని దేశాల గుండా. కనానికి రాబోతున్నటువంటి టైంలో ఎరుకో పట్టణం దగ్గర వాళ్ళు ఆగి, అసలు వాళ్ళని మనం జయించగలమా లేదా అని వేగుల వారిని పంపినప్పుడు 12 గోత్రాల నుంచి 12 మందిని, 11 మంది మరి 10 మంది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, 2 మరి చాలా మంచిగా వారి గురించినటువంటి సమాచారాన్ని తీసుకొస్తా ఉంటారు. వాళ్ళు ఎంత గొప్ప ప్రజలు, వాళ్ళ యొక్క భూభాగాలు, వారి యొక్క ఔన్నత్యం ఎంత గొప్పదో, వాళ్ళ ఎదుట మనము చాలా చిన్నగా ఉంటా ఉన్నాము, అయినా మన దేవుడు గొప్పవాడు అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చిన సమాచారాన్ని బట్టి యెహోషువ ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటది. అలాగే ఈ వేగుల వారు కూడా మరి తన దగ్గరికి ఎందుకు వచ్చారో రాయబడలేదు గాని, వారు వచ్చారన్న సంగతి గ్రహించుకున్నటువంటి రాహాబు వారిని ఆమె దగ్గరికి రావటాన్ని కారణాన్ని బట్టి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చింది అంటది కదా. అంత సద్దు మణిగిన తర్వాత వాళ్ళు నిద్రపోయేటువంటి వేళ 8 ఆ వేగుల వారు పడుకోక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకెక్కి వారితో ఇట్లా, నేను యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. యెహోవా ఈ దేశాన్ని మీకు ఇస్తా అంట, మీ భయం వలన, ఇశ్రాయేలీల భయం వలన మా దేశ నివాసులందరికీ ధైర్యము చెడుతుందంట, చెడుతుందని నేను కూడా ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగో ఆరిపోజేసినో, యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సిహోనకును ఓగునకును మీరేమి చేసితురో, అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలన చేసితురో, ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రమును ఉండదు. ఎవరి మాటలు మాట్లాడుతున్నాయి? రాహాబు రాహాబు. మనకులాగా ఏ క్లాసెస్ లేవు, మనకులాగా ఏ లేఖనాలు ధ్యానాలు లేవు. విన్నదంతే, విన్నది ఏ విందో ఎలా విందో ఎలా అర్థం చేసుకుందో తెలియదు. కానీ అంటా ఉంది కదా, మేము విన్నప్పుడు మీ దేవుని గురించి మీ పక్షా నుండి ఏ విధంగా యుద్ధం చేస్తూ వచ్చాడు, ఎలాగ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాడో విన్నప్పుడు మా గుండెలు కరిగిపోతా ఉన్నాయి. ఇది నానా నేను ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, ఇది నానా ఆ దేవుడినే మనం వెంబడిస్తూ ఉన్నాము, ఆ దేవుడు మన పక్షాన్ని నిలబడి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఎవరైనా ఇదిగో మీ క్రైస్తవులు దేవుడు అంటే మాకు భయమేస్తుంది, మీ దేవుడు మీ పక్షాన్ని అన్నాడు అని చెప్పగలిగినటువంటి క్రైస్తవ్యంగా ఉందా మన క్రైస్తవ్యం? మన విచిత్రమైన క్రైస్తవ్యం అనిపిస్తుంది నాకు. ఆ రోజు ఇస్రాయేలీ దేవుడైనటువంటి యెహోవా గురించి విన్నప్పుడు ఇతర దేశాల ప్రజలకి భయం వచ్చేసిందంట, వణుకొచ్చేసిందంట, గుండెలు కరిగిపోయినాయంట. అదే దేవుణ్ణి కదా మనం వెంబడిస్తా ఉంది. మన విశ్వాసులంగా కొనసాగుతున్నప్పుడు మన యొక్క గృహాల్లో లేకపోతే మన యొక్క డిపార్ట్మెంట్స్ లో ఎవరైనా మన ప్రవర్తన బట్టి మనం వెంబడిస్తున్నటువంటి దేవుణ్ణి బట్టి ఇదిగో మేము మీరు అంటే మాకు భయం వేస్తుంది అనేటువంటి చెప్పినటువంటి సాక్ష్యాలు ఉన్న దాఖలాలు ఉన్నాయా మన వ్యక్తిగత జీవితాల్లో? ఆయనంటే ఎవరో మనకు తెలిస్తే ఆయన కొరకు ఎలాగా మనం జీవించాలో ఎలా ప్రవర్తించాలో మనకి అర్థమవుతుంది. చాలా సార్లు చర్చికి వెళ్తాము వస్తాము, లేకపోతే పరిచర్య చేస్తూ ఉంటాము, చక్కగా పాటలు పాడుతూ ఉంటాము, చక్కగా మెసేజ్ చెప్తా ఉంటాము, చక్కగా మన మెసేజెస్ ద్వారా ఇతరులని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. కానీ మనం మాత్రం దేవునికి భయపడము, దేవునికి విధేయత చూపము. అందుకేనేమో ఈరోజు క్రైస్తవ్యం అంటే ఎంత చులకనైపోయిందో ఆలోచన చేద్దాం. ఎలాంటి క్రైస్తవ్యంలో మనం కొనసాగుతూ ఉన్నాం? మనల్ని చూసి ఇతరులు భయపడేటువంటి క్రైస్తవ్యంలో విశ్వాసులంగా మనం ఉంటా ఉన్నామా? చాలా బాధ అవుతుంది మనల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తా ఉన్నారు వింటా ఉంటా ఉన్నప్పుడు. అవగాహన లేని జ్ఞానం లేనటువంటి వ్యక్తులుగా సమాజం ట్రీట్ చేయబడుతున్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ఎంత శ్రేష్టమైన వారిగా ఎంచాడు, ఎంత రోషం కలిగిన వారంగా మనం జీవించాలో ఈ లేఖనాలు మనకి ప్రోత్సాహకరంగా ఉంటా ఉన్నాయి. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. అట్లీస్ట్ ఈ దినాల్లోనైనా మన యొక్క ఎస్ఎస్జే గ్రూప్ నుంచి అనేక మందిని రోషం కలిగినటువంటి వారిని దేవుడు లేవనెత్తపోకపోతాడా అని నేను కూడా ఆశగా ఎంత మరి పట్టుదలతో నా పరిచర్ నాకు అప్పగించినటువంటి పరిచర్ నేను చేయడానికి దేవుని సన్నిధిలో ముందుకు వస్తా ఉన్నాను. రాహాబు వేషే, కానీ ఆమె ప్రదర్శించినటువంటి నమ్మకాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఎంత తాపత్రయపడిందో అడుగుతుంది కదా. ఇదిగో నా ఇంటి వారిని, నా తల్లిదండ్రులను, నా అన్న చెల్లెలను, నా అక్కదమ్ములను అందరిని కూడా మీరు రక్షించండి, దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయండి. ఈరోజు మన గృహాల్లో ఎంతమంది యవనస్తులు, ఎంతమంది పిల్లలు, ఎంతమంది పెద్దవాళ్ళు మన కళ్ళెదుట కనిపిస్తున్న వారి రక్షణ గురించి మనం ఆలోచన చేసి దేవుని సన్నిధిలో భారంతో కన్నీటితో ప్రార్థన చేసేటువంటి ఆలోచనలు మనకి కలుగుతా ఉన్నాయా? దేవుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు దేవుడు ఎంత కరుణ కలిగిన దేవుడు అంటాడు. నహూము గారు రాసినటువంటి గ్రంథము 1:7 నా యందు నమ్మి చేయించిన వారిని నేను ఎరుగుదును. ఎలాంటి నమ్మకం కలిగి దేవుణ్ణి మనం వెంబడిస్తా ఉన్నాము? కానీ రాహాబుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నటువంటి విధానం, దేవుడు తనను హెచ్చించినటువంటి విధానం, ఎందుకంటే కేవలం ఆమె హృదయంలో విన్నది హృదయం అందు విశ్వసించింది, ఎంతగా నమ్మిందో తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి వేగులు వారిని కాపాడింది, ప్రొటెక్ట్ చేసింది. వాళ్ళు కూడా అంటా ఉంటారు కదా ఇదే 24:4 ఇశ్రాయేలీ కనానీయులందరూ ఎరికో పట్టణస్తులందరూ ఏమనుకుంటున్నారో తన ఒక్క మాట ద్వారా తెలియజేస్తుంది.
ఏమని మీ గురించి విన్నప్పుడు మా దేశ నివాసులందరికి భయమేస్తుంది, మా గుండెలు కరిగిపోతా ఉన్నాయి మీకు మీ దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి. మనమైతే మనకి ఎన్ని కార్యాలు చేస్తూ వచ్చాడు వ్యక్తిగతంగా, ఎన్ని మేలులు ఎన్ని ఆశీర్వాదాలు మన కుటుంబాల్లో పొందుకుంటా ఉన్నాము. అలాంటి కృతజ్ఞత గాని, అలాంటి భయం గాని, అలాంటి భక్తి గాని ప్రభు పట్ల మనం కనబరుస్తూ ఉన్నామా? ఆ వేగులు వారు అంటారు, జరిగినంతా కూడా యెహోవా శివాకు చెప్పి మరియు వారు ఈ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడియున్నదని యెహోవా శివాతో ననిది. ఈరోజు మనలో ఎవరైనా కూడా ఇదిగో మన దేవుడికి ప్రార్థన చేయటం కారణాన్ని బట్టి మనల్ని హింసిస్తున్న వారు మారు మనసు పొందేటువంటి టైం రాబోతా ఉంది, వాళ్ళు కూడా భయపడతారనేటువంటి ఆలోచనకి మనం దారి తీయకుండా వారి గురించి మనం భయపడేటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. మన విచిత్రమైన క్రైస్తవ్యం, జ్ఞాపకం చేసుకుందాం, ఆలోచించేద్దాం. దానియేలు, షడ్రక్, మెషక్, అభిజ్ఞగోలు అగ్నిగుండంలో వేసినప్పుడు ఎంత ఛాలెంజింగ్ గా రాజుని అంటారు కదా నెబుకద్నెజరు, నీకు నీతో మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు, పేరు పెట్టి రాజుగారిని అంటా ఉంటాడు. ఏడంతలో అగ్నిగుండం చేయబడి దాంట్లో వేసినప్పటికీ వాళ్ళ యొక్క వెంట్రుక కూడా కాలలేదు. ఆశ్చర్యపడి అందరిని పిలుచుకొస్తాడు బయటికి, అంటాడు కదా మహోన్నతుడగు దేవుని సేవకులారా మీరు రండి బయటికి. ఎవరంట? షడ్రక్, మేషక్, అభిజ్ఞగోలు జీవించినటువంటి విశ్వాస జీవితాన్ని బట్టి దేవుని నామాన్ని అన్యరాజు నోటితో ఒప్పుకుని అనేక మందులను పిలిచి ఆ లోకమన్నంతటా దానియేలు దేవుడే దేవుడు. ఈరోజు మనం విశ్వాసులంగా మన మన యొక్క ఆఫీసుల్లో మన యొక్క డిపార్ట్మెంట్స్ లో కొనసాగుతున్నప్పుడు ఇలాంటి మాటలు మన నుంచి ఎవరైనా మాట్లాడగలిగితే దేవుని నామానికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని బట్టి అలాంటి రోషం కలిగినటువంటి ఆ జీవితం కలిగినటువంటి వారుగా దేవుడు మనల్ని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు. మనం మనల్ని భయపెట్టాల్సింది పోయి మన దేవునికి ప్రార్థన చేస్తూ మన ప్రవర్తన ద్వారా, మన యథార్థ ప్రవర్తన ద్వారా, మన యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన ద్వారా, మన నీతి కలిగినటువంటి ప్రవర్తన ద్వారా దేవుని కలిగినటువంటి వారంగా ఇతరులు మనం చూసి భయపడాల్సింది పోయి మనం భయపడేటువంటి పరిస్థితి. అంటే ఏంటి, దేవుడు ఎవరో ఎరుగకయే దేవుడిని మనం వెంబడిస్తున్నామా? అందుకే పౌలు గారు అంటా ఉన్నాడు, మీ విశ్వాసము దేని ఆధారం చేసుకోవాలి? దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. ఏదో మనుషుల్ని చూసి కాదు, లేకపోతే ఎవరో మనల్ని చూస్తున్నారని కాదు, ఎవరి కోసమో కాదు, ఎవరి కోసం పనిచేసినా కూడా ఉపయోగం ఏమీ కూడా లేదు. నీ యొక్క శక్తి, నీ కంఠసోస వేస్ట్ జ్ఞాపకం చేసుకుందాం. యథార్థంగా ప్రవర్తించడానికి దేవుని యొక్క సహాయాన్ని మనం అడుగుదాం. అలాగే దానియేలు ఇంకో చోట కూడా మరి 127 మంది తన కింద ఉన్నటువంటి అధిపతులందరూ కూడా వచ్చి దానియేల్ని ఎంత భయభ్రాంతులు గురి చేసినప్పటికి కూడా ఎరుషలేము తట్టు ఆ తూర్పు వైపు తలుపులు కిటికీలు తీసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉంటాడు. రాజుగారు దానియేలు యొక్క ప్రవర్తన ఆధారం చేసుకుని ఆ రోజు ప్రోగ్రామ్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసి ఉపవాస దినాన్ని ప్రకటించి కాలుగాలని పిల్లివల్లి ఏంటి నేను ఇలా చేశాను, ఎంత యథార్థంగా నడుచుకున్నటువంటి దానియేలు పక్షానని చెప్పేసి బాధతో ఎప్పుడు తెల్లారుతుందా అని చెప్పేసి అటు ఇటు తిరిగి తెల్లారక ముందే మరి ఆ యొక్క సింహాలు భూమి దగ్గరకు వచ్చి అంటాడు. ఏమంటాడంటే, జీవం గల దేవుని సేవకుడు అయినటువంటి దానియేలు, జీవం గల దేవుని సేవకుడు అయినటువంటి దానియేలు. దానియేలు ఎవరంట? జీవము గల దేవుని సేవకుడు. తను యంగ్గా ఉన్నప్పుడు ఏమన్నాడు, మహోన్నతుడగు దేవుని సేవకులారా అన్నాడు. ఎక్కడ వచ్చేసా అంటా ఉన్నాడు, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు
ఈరోజు జీవం కలిగిన దేవుని వెంబడిస్తున్నటువంటి మనము, ఆ మహోన్నతుడైన దేవుని వెంబడిస్తున్నటువంటి మనము ఇలాంటి సాక్ష్యాలని మన గృహాల్లో మనల్ని చూసి మన పిల్లలు భయపడతా ఉన్నారా? మన భర్త, మన భార్య వీళ్ళు ఎంతో నిబద్ధత కలిగినటువంటి, పరిశుద్ధత కలిగినటువంటి విశ్వాసులుగా ఉంటా ఉన్నారు, దేవుని ప్రియమైన పిల్లలుగా ఉంటా ఉన్నారని చెప్పేసి భయపడుతున్నటువంటి దాఖలాలు మన గృహాల్లో ఉంటున్నాయా? మన అత్తమామలు మనం మనకున్నటువంటి మంచి ప్రవర్తనను బట్టి జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకు ఎలాంటి క్రైస్తవ్యాన్ని, ఎలాంటి దేవుణ్ణి మనం ఎరిగి వెంబడిస్తా ఉన్నాము, ఎరగకుండా వెంబడిస్తా ఉన్నాము? ఉత్తుత్తి క్రైస్తవం వల్లే దేవుడి గురించి ఎంత తెలిసినా, ఎంత భయభక్తులు కలిగినా ట్రెడిషనల్ గా వెళ్ళటం, రావటం, చెప్పటం, సండే ఇంతకి వెళ్ళటం ఉపయోగం ఏమీ లేదు. సాంప్రదాయకమైనటువంటి రీతిలో మనం దేవుడిని వెంబడిస్తా ఉన్నప్పుడు మనల్ని మనం సంతృప్తి పరుచుకోవడానికి ఉపయోగపడుతుంది, గాని సెంటిమెంటల్ క్రైస్తవ్యం అది దేవుణ్ణి సంతృప్తి పరిచేటువంటి భక్తి కానే కాదు, కానే కాదు. అది మనం గుర్తెరగాలి. చాలా సార్లు జనాల మీద ఇరుసుకు పడతా ఉంటా ఉంటాం అన్నమాట, దేవుని గురించి చెప్తూ, దేవుని ఔన్నత్యం గురించి చెప్తూ. వేరాస్ మనం పర్సనల్ గా మనం పర్టికులర్ టైంలో స్టాండ్ తీసుకోవాల్సినటువంటి టైంలో నీతి పక్షాన, సత్యం పక్షాన యథార్థంగా ప్రవర్తించడానికి మనం ముందు వచ్చినప్పుడు తప్పిపోయే వారిగా ఉంటా ఉన్నామా? అలాంటి సమయాల్లో కదా దేవుని కొరకు మనం నమ్మకంగా జీవించాల్సింది. దేవుడు ఎవరో మనం ఎరిగితే మనం ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో దేవుడు మనకు నేర్పిస్తా ఉంటాడు. అందుకని మనుషులంగా ఫస్ట్ మనం ఏం చేయాలంటే చక్కగా వినాలి, చక్కగా మాట్లాడాలి. ప్రభువు చాలా ఉపమానాలు చెప్పిన తర్వాత అంటా ఉంటాడు, వినుటకు చెవులు గలవాడు వినుగాక. వాట్ డస్ ఇట్ మీన్? అంటే చాలా సార్లు వింటానే ఉంటాము, ఈ చెవితో వింటాము, ఈ చెవితో వదిలేస్తా ఉంటాము. మనం కూడా అదే కోవకు చెందినటువంటి వారంగానే ఉంటాము. ఎన్ని లేఖనాలు మనం ధ్యానిస్తూ వస్తా ఉన్నాము, ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవులంగా మనం కొనసాగుతూ ఉన్నాము, కానీ మన మాట తీరులో గాని మన ప్రవర్తనలో గాని చాలాసార్లు అసలు పోల్చుకోవడానికే లేకుండా ఉంటా ఉంటాము. పైగా అదే ఇదిదే. అలాంటి భక్తి ఆయనకేం అవసరం లేదు. చాలాసార్లు ఆయన ఎంత మహోన్నతుడు, ఎంత శక్తివంతుడు, ఎంత పరిశుద్ధుడు, ఆయన శ్రీమంతుడు, ఆయనకేదో తక్కువైనట్లు మనం ప్రవర్తిస్తూ ఉంటాము. కాదు, ఆయన పిల్లలంగా ఆయన వెంబడిస్తా ఉన్నప్పుడు ఆయన లక్షణాలు కలిగి ఆయన కీర్తికి మహిమ తెచ్చేటువంటి విధంగా దేవుడు మనల్ని ప్రవర్తించాలని కోరుకుంటా ఉంటాడు. అలా ప్రవర్తించడం ద్వారా మనకి ఆశీర్వాదం అని అనేక సార్లు దేవుడు హెచ్చరించినా కూడా, అలాగని అలా లేరని నేను అనట్లేదు. అలా చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. జ్ఞాపకం చేసుకున్నాను చాలా సార్లు దేవుడు అంటే ఎవరో మనకు తెలుసు, లేఖనాల్లో ఎలా ఉన్నాడో మనకు తెలుసు, కానీ విధేయత చూపించేటువంటి వారంగా మనం ఉండనే ఉండము. దేవుని గురించినటువంటి అవగాహన ఎవరిచ్చారు రాహాబుకి? ఈవెన్ హన్నా గురించి కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎంత దుర్భర పరిస్థితిలో వేదన చెందినటువంటి హృదయంతో, ఇంత బయట సమాజంలో ఎంత నిరాదరణకు గురైనటువంటి వ్యక్తిగా, ఎవరు కూడా తన పక్షాన ఒక్క మాట కూడా మాట్లాడి తన ఆదరించేటువంటి పరిస్థితులు లేనటువంటి పక్షంలో తను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉంటది. సమూయేలు గారు రాసినటువంటి 1:10 బహు దుఃఖాక్రాంతురాలై తనకున్నటువంటి కారణాన్ని బట్టి, బహు దుఃఖాక్రాంతురాలై తనకున్నటువంటి కారణాన్ని బట్టి అంటది కదా, బహుగా ఏడ్చుచూ ప్రార్థన చేస్తూ, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగిన శ్రమను చూసి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికీ రానీక వాడు బ్రతుకు దినములన్నిటిని నేను వానిని యెహోవాకు అప్పగింతునని. దేవుడు ఎవరని ఎరిగింది అన్న, సైన్యములకు అధిపతియగు యెహోవా. అవగాహన కలిగి దేవుడంటే ఎవరు, అంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా తన హృదయాన్ని దేవుని మీద కేంద్రీకరించుకుని దేవునికి తన సన్నిధిలో మొరపెట్టుకుంది. 2వ అధ్యాయంలో ఎంత చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తాడో ఆ మాటలు వింటా ఉన్నప్పుడు మరి ఒళ్ళు గొగ్గురు పొడుస్తా ఉంటది. మనలాగా దేవుని లేఖనాల గురించి మరి విన్నారే కానీ ఇలాగ ధ్యానించడానికి ఇలా బైబుల్ స్టడీస్ ఇన్ని కోర్సులు మేబీ లేవేమో, ఇన్ని చేసినా కూడా దేవుడు ఎవరో తెలియకనే వెంబడిస్తా ఉన్నాం మనం. కానీ ఇది నాన్న, దేవుడు ఎవరో, ఆయన ఔన్నత్యం ఏంటో, ఆయన మరి ఆ మహోన్నతత్వం ఏంటో, ఆయన సర్వశక్తి ఏంటో, ఆయన ఎవరో మనం బైబుల్ స్టడీలో వింటూనే వస్తున్నాము. ఆయన క్యారెక్టర్స్ వాటిని ఆధారం చేసుకుని దేవుణ్ణి మనం వెంబడించడానికి మన హృదయాల్ని ఆయన వైపు త్రిప్పుకుందాం. రూత్ అంటది కదా, మరి తను యవనస్తురాలైనప్పుడు విధవరాలైనప్పుడు ఇదిగో మీ తోడుకోడలు వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి, నువ్వు కూడా వెళ్ళు, ఎందుకు నాతో వస్తావు అన్నప్పుడు తను అన్నటువంటి మాటలు 1వ అధ్యాయము 16-17 వచనాల్లో మనం చూస్తాము, మనం చూడగలం. అంటే ఎలాంటి అవగాహన కలిగి తను ఆ మాటలు మాట్లాడుతా ఉంది. అందుకు రూతు, నా వెంబడి రావద్దు, నన్ను విడిచిపెట్టమని, నన్ను బ్రతిమాలు కొనవద్దు, నువ్వు వెళ్ళి చోటుకి నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించదును, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఆ దేవుడు కొరకే ఆవిడ తనతో వచ్చింది అంటది కదా 17వ వచనం చివరిలో, నీవు నన్ను ప్రత్యేకించిన యెడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక, కీడు చేసినా కూడా నేను ఆయన్ని వెంబడిస్తాను, నీ దేవుడే నా దేవుడు, నన్ను వెళ్ళిపోమని బ్రతిమలాడొద్దు ప్లీజ్ దయచేసి. ఎలాంటి అవగాహన కలిగి రూతు దేవుణ్ణి వెంబడించింది, అలాంటి నమ్మకం కలిగి దేవుడు వెంబడించడాన్ని బట్టి రూతుని ఎలాగ హెచ్చించాడు. ఆయన ఎందు నమ్మకించిన వారిని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. ఆయన ఎరుగును, ఆయన ఎరుగును. రాహాబు వేషాన్ని మనం అనుకుంటున్నాము తన వంశంలో చేర్చుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. హన్న ఎంతగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చిందో దేవుడు హన్నాని ఎలా హెచ్చించాడు. ప్రవక్తకి తల్లిగా, అనేక రాజులను అభిషేకించేటువంటి ఆ కుమారునికి తల్లిగా హన్నాని చేశాడు. నా యందు నమ్మకించిన వారిని నేను ఎరుగుదును. ఈరోజు చాలా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఉండి మంచి అవగాహనతో దేవుడు వెంబడించేవారు లేకపోలేదు. వాళ్ళందరికీ దేవుడిస్తున్నటువంటి ఆదరణకర మాట ఏంటి అనంటే, ఆయన తన యందు నమ్మకించిన వారిని ఆయన ఎరుగును, ఎరుగును. నిజంగా యథార్థంగా ఆయన ఎందు నమ్మకించి శ్రమల పాలు, అవమానాలు, నిందలు భరిస్తా ఉన్నావా? ఆయన మర్చిపోయే దేవుడు కాదు. లోకంలో వీళ్ళందరూ ఫెయిల్యూర్స్ లా కనపడతా ఉన్నారు, ఎంత హృదయవేదంతో బిటర్ ఎక్స్పీరియన్సెస్ తో వాళ్ళు ఉంటా ఉన్నారు, అయినా కూడా దేవుడు మీద, దేవుడు ఎవరో ఎరిగి వారి మీద ఆయన విశ్వాసం ఉంచడానికి కారణాన్ని బట్టి నమ్మకించి ఆయన మీదే దృష్టి పెట్టుకోవడానికి వాళ్ళ హృదయాల్ని ఆయన వైపు త్రిప్పుకోవడాన్ని బట్టి ఆయన ఎన్నడూ మర్చిపోలేదనే సత్యాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుందాం. మనం తను అంటా ఉంది, నీ సేవకురాలని నన్ను జ్ఞాపకం చేసుకో. తన్ను తనని దేవుని సేవకురాలుగా మరి రిప్రజెంట్ చేసుకుంటా ఉంది. ఈరోజు దేవుని సేవకులమని మనం అనుకోగలుగుతా ఉన్నామా? ఎంత తగ్గింపు! ప్రతికూల పరిస్థితుల్లో కూడా అంటి పెట్టుకునేటువంటి విధానం, దేవుని కొరకు శ్రమ పడేటువంటి విధానం, దేవుని పనిలో పాల్పంపులు పొందుకునే విధానం, దేవునికి సహకరించినటువంటి వ్యక్తిగా అన్నాను మనం చూడగలం. దేవుడు ఒక ప్రత్యేకమైన పర్పస్ కోసం యెహోవాయే ఆమెకు సొంతం లేకుండా చేసెను అని ఉంటది అన్నమాట. దేవుడు కొన్ని కారణాలను బట్టి మనల్ని కూడా అలాగే ఉంచితే మనం కూడా అలాంటి విశ్వాసంతోనే దేవుణ్ణి వెంబడించేటువంటి ఆయన పిల్లలంగా మనం ఉంటా ఉన్నామా? ఎన్ని సహవాసాలు దేవుడు మనకి అనుగ్రహిస్తూ వచ్చాడు. దేవుడిచ్చాడని సంతోషంతో కృతజ్ఞత పూర్వకంతో వాటిని పట్టుదలగా దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయంతో భక్తితో వణుకుతో ఆ పరిచర్యలను కొనసాగించేటువంటి విశ్వాసంగానే ఉండాలనేటువంటి ఆలోచనలు మనకి ఉంటా ఉన్నాయా? ఇలాంటి రాహాబుల్ని, ఇలాంటి హన్నాల్ని, ఇలాంటి దానియల్ని దేవుడు మన కొరకు లేపాలని ఆలోచనతో రోషంగా రహస్యంగా ప్రార్థన చేసేటువంటి విశ్వాసులు ఉన్నారని నేను సదా విశ్వసిస్తా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఉన్నారు ఉన్నారు రహస్యంగా మీరు మన రహస్య ప్రార్థనల్ని మన దేశానికి మన రాష్ట్రాలకి ఆశీర్వాదాలు కాబోతా ఉన్నాయి. హబక్కుకి జ్ఞాపకం చేసుకుందాం అంటాడు, చాలా క్వశ్చన్లు వేస్తా ఉంటాడు. ఆయన కూడా ప్రవక్తే. దేవుడు ఎవరో సరైన అవగాహన కంప్లీట్ గా లేకుండా దేవుణ్ణి రకరకాల ప్రశ్నలు వేసినప్పుడు, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అని దేవుడు సెలవిచ్చినప్పుడు, ఆ శాంతం కాముగయ్యి దేవుని ఔన్నత్యం గురించి ఆలోచన చేస్తూ దేవుడు తనకు బయలుపరిచినటువంటి విధాన్ని బట్టి సరైన అండర్స్టాండింగ్ లో దేవుడి గురించి వచ్చి అంటాడు కదా, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకున్నా, శాలల పశువులు లేకున్నా, చేరులోని పైరు పంట ఇంటికి రాకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నిలవబెట్టును. ఎలాంటి అండర్స్టాండింగ్! ఈరోజు మన విశ్వాసము మన నమ్మకము దేవుని శక్తిని ఆధారం చేసుకుని దేవుణ్ణి మనం వెంబడిస్తా ఉన్నామా? నిజంగా అలా వెంబడించే వారి మనమైతే మనం రోషంగా దేవుని కొరకు ప్రవర్తించగలం, నమ్మకంగా ఆయన కొరకు నిలవబడగలం. ఆయన పక్షాన నిలవబడాలన్నా కూడా మనకు ధైర్యం కావాలి. అది దేవుడే ఇవ్వాలి. అది నీకు అర్థమైతే, అది అర్థమైతే మనకి వింటా ఉన్నప్పుడు మనం ఎలా వింటున్నామో, ఏం వింటున్నామో కూడా మనం చాలా స్పృహ కలిగి శ్రద్ధ కలిగి వినటానికి మనం ప్రయత్నం చేయాలి. లేఖనాలు ఊరికే ఎంత సమయాన్ని వ్యర్థం పరచడానికి మన టైం పాస్ చేసుకోవడానికైతే రావట్లేదు. ఎంత శ్రమిస్తా ఉన్నారు, ఎంతమంది మనం వెనకుంటా ఉన్నారు, మన యొక్క లేఖనాలని ధ్యానించడానికి ఎంత కష్టపడతా ఉన్నారు. మనం కూడా వినేవారం ఆలోచన చేద్దాం, ఎలా వింటా ఉన్నాం లేఖనాలని, ఎలా అర్థం చేసుకుంటా ఉన్నాము. అర్థం చేసుకోవడం ద్వారా మన ఆలోచనల్ని మనం ఎలాగా మలుచుకుంటా ఉన్నాం. మొన్న ఒకసారి చెప్తూ, భయం లేనటువంటి క్రైస్తవులు సంఘాల్లో నాయకులుగా కొనసాగుతూ దేవుడు అంటే ఎవరో తెలిసి కూడా భయం లేనటువంటి పరిస్థితులు అంటా ఉన్నారు. అవును ప్రభా అని అనుకున్నా నేను కూడా. ఇలాంటి పరిస్థితులు మన మధ్యలో ఉంటా ఉన్నప్పుడు, మనం వింటా ఉన్నప్పుడు, మనం చూస్తా ఉన్నప్పుడు మనకు బాధ ఇయట్లేదా? మనం ప్రార్థన చేయడానికి మనం ఎందుకు మన మనసుల్ని సిద్ధపాటు చేసుకోవట్లేదు? ఒకనొకప్పుడు ఇశ్రాయేలీ దేవుడు అంటే గుండెలు కరిగిపోయాయని, ఆ దేవుని నామాన్ని బట్టి భయపడుతున్నామని చెప్పినటువంటి రాహాబు మాటలని బట్టి ఎంతో మంది మరి మారు మనసు పొందాలని, రక్షణ పొందాలని ప్రయత్నం చేసినా కూడా కుదరలేదు. ఈనాడు క్రైస్తవులు దేవుని గురించి క్రైస్తవుల్ని దూషిస్తున్నప్పటికి కూడా మనమైతే భయపడుతూ ఉన్నాం గాని ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేసేటువంటి పరిస్థితులకి పోయి మనం కూడా భయపడి కాముగా ఉంటున్నటువంటి పరిస్థితులు. మన మాటలో జరిగిన ఇన్సిడెంట్ బట్టి మనం ఏం చేయగలిగాం? ఏం చేయలేదు. వాళ్ళు భయం ఉండే చేశారా? లేదు, భయం లేకనే చేశారు. వాళ్ళకి భయం లేకపోవటానికి గల కారణం ఎవరు? మనమే. ముందు మన దేవుడు అంటే ఎవరో మనం తెలుసుకోవాలి. ఆ దేవునికి మనం భయపడి ప్రవర్తించాలి. అప్పుడు ఇతరులకి భయం వస్తూ ఉంటది. మనల్ని మనం సంస్కరించుకోవడానికి బదులు, మన వ్యవస్థల్ని మనం నాయకుల కొరకు ప్రార్థించడానికి బదులు ఎవరినో దూషించుకుంటే, ఎవరినో ఎవరి మీదో కోపం పెట్టుకుంటే, ఎవరి మీదో పగ పెట్టుకుంటే నష్టం వాళ్ళకేం లేదు, మనకే. నశించిపోయేది మనమే. ఆలోచన చేద్దాం. నాకు అనిపిస్తే విచిత్రమైన క్రైస్తవ్యాన్ని మనం వెంబడిస్తా ఉన్నామా? నో, అలా ఉండొద్దు. మనం నిజమైన దేవుణ్ణి, రోషం కలిగిన దేవుణ్ణి, సర్వశక్తి గల దేవుణ్ణి, మహోన్నతుడకు దేవుణ్ణి, జీవం కలిగిన దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి మనము అలాంటి రోషం కలిగి మనం దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తా ఉన్నప్పుడు మనల్ని చూసి మనుషులు మారుతారు, వ్యవస్థలు మారుతాయి, భయం వేస్తుంది. అలాంటి భయం సమాజంలో తీసుకురావాల్సింది క్రైస్తవ సమాజమే, క్రైస్తవులమైనటువంటి మనమే. మా డిపార్ట్మెంట్ లో నేను ఒక్కదాన్నే ఉన్నాను, నేను ఒక్కడనే ఉన్నాను. నేనేం చేయగలను? ఒక్కళ్ళే ఒక్కళ్ళే ఒక్కళ్ళ కొరకే దేవుడు చూస్తా ఉన్నాడు. నువ్వు ఒక్కడవే, నువ్వు ఒక్కదాని మీద నమ్మకంగా నిలబడగలవా? దేవుణ్ణి ఆశాంతం విరిగి దేవుని శక్తిని ఆధారం చేసుకుని మనం జీవించడానికి ప్రయత్నం చేయొద్దా? జ్ఞాపకం చేసుకున్నాం ఎలాంటి క్రైస్తవ్యాన్ని మనం కలిగి ఉంటా ఉన్నాము, ఎలా దేవుణ్ణి అవగాహన కలిగి మనం వెంబడిస్తా ఉన్నామో మనం ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మన ప్రవర్తనని, మా దేవుడి గురించినటువంటి మన అవగాహన సరైనదేనా అని ఒకసారి మనల్ని పరిశీలన చేసుకుని, నేను ఎందుకు వెంబడిస్తా ఉన్నాను, ఎలా వెంబడిస్తా ఉన్నాను, వెంబడిస్తే నా ప్రవర్తన ఎలా ఉంది, నా గురించి ఎలా అనుకుంటా ఉన్నారు. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆయన వదిలిపెట్టినటువంటి క్రైస్తవ్యాన్ని మనం కొనసాగించడానికి మన మనసుల్ని మనం సిద్ధపరచుకుందాం, దేవుని యొక్క సహాయాన్ని అడుగుదాం, దేవుని కొరకు నమ్మకంగా జీవించడానికి, ఆయన శక్తిని ఎరిగి జీవించడానికి ఆయన కృప మనందరికీ మెండుగా దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.